Jaya Radha Madhava Kunja Bihari Gopi Jana Vallabha Girivara Yasodhanandana Braja Janaram Jenga Janandana Braja Janaram Jenga Yamanatira Vanachari Punjabi श्रीमद् भागवतम की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद् भागवतम मदर स्कंदम 13వ అధ్యాయం శ్లోకం సంఖ్య 17 ఏవం గృహేషు సక్తానాం ప్రమత్తానాం తదీహయా అత్యక్రామద విజ్ఞాతః కాలః పరమ దుస్తరః తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య తాత్పర్యం గృహ కలాపములందు విపరీతముగా ఆసక్తి కలవారై తద్భావనయందే సదా నిమగ్నులయ్యుండు గృహాసక్త జనులను దుస్తరమైన కాలము అగోచరముగా కబళించి వేయుచున్నది. భాష్యం: నేనిప్పుడు సుఖముగా ఉన్నాను. ప్రతిదానిని నేను పద్ధతి ప్రకారం కలిగి ఉన్నాను. నా బ్యాంకులో చాలా ధనమున్నది. నా సంతానమునకు తగినంత ఆస్తులను నేనివ్వగలను. నేనిప్పుడు కృతకృత్యుడనై ఉన్నాను. భిక్షగాని వంటి సన్యాసులు భగవానునిపై ఆధారపడి ఉన్నను. నన్నే భిక్ష నర్దింతురు గనుక నేనే భగవానుని కన్నను ఘనుడను అనేది ఆలోచనలే వెర్రిగా గృహస్థుడైన వాణిని బంధించును. అట్టివాడు జరిగిపోవచున్న కాలమును గుర్తించలేడు. మన జీవిత కాలము నిర్దేశింపబడియే ఉన్నది. దానిని క్షణకాలము కూడా ఎవరినో భగవత్ సంకల్పమునకు విరుద్ధముగా పొడిగింపలేరు. అటువంటి విలువైన సమయమును అత్యంత జాగ్రత్తతో వినియోగించవలెను. ఏలనన తెలియకుండగా ఒక్క క్షణము గడిచిపోయినను దానిని తిరిగి పొందజాలము. కష్టముతో కూడబెట్టిన వేలాది బంగారు నాణ్యములు కుమ్మరించినను అది సాధ్యము కాదు. జన్మ మృత్యు పరంపరలో పడి 84 లక్షల జీవరాశుల్లో పరిభ్రమించుటయనడి జీవిత క్లేశములకు చరమ పరిష్కారమును గూర్చుటకే మానవ జన్మ ఎందలి ప్రతి క్షణము నిర్దేశింపబడి ఉన్నది. జన్మ మృత్యు జరావ్యాధులకు గురి అయ్యడి భౌతిక దేహమే జీవుని దుఃఖములన్నింటికీ కారణమై ఉన్నది. లేని ఎడల జీవుడు నిత్యుడైనట్టివాడే. అతడెన్నడును జన్మింపలేదు, అలాగుననే మరణింపకూడదు. కానీ మూర్ఖ జనులు ఈ జీవిత సమస్యను మరిచిపోవుదురు. జీవిత సమస్యను ఏ విధముగా పరిష్కరించవలెనో వారు ఏమాత్రము ఎరుగురు. కానీ కాలము అగోచరముగా గడిచిపోవచ్చున్నదనియు మరియు జన్మ మృత్యు పరంపర జరావ్యాధులు అనేటి గంభీర సమస్యకు ఎటువంటి పరిష్కారము సాధింపకనే ప్రతి క్షణము కొద్ది కొద్దిగా ఆయువు హరించుకుపోచున్నదనియు తెలియక వారు తాత్కాలిక గృహ కలాపములందు రతులగుదురు. అదియే భ్రాంతి అనబడును. కాని శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నిలిచిన వానిపై అట్టి భ్రాంతి అన్నది ఏమాత్రము పనిచేయదు. ధర్మరాజు మరియు అతని సోదరులందరినూ శ్రీకృష్ణుని సేవయందే నియుక్తులైయుండుటచే భౌతిక జగపు మిథ్యా సౌఖ్యములేడ అనాసక్తులైయుండి. పూర్వమే తెలుపబడినట్లు ధర్మరాజు ముక్తి నొసగడి ముకుందుని సేవానురక్తుడైయుండుటచే స్వర్గలోకమును లభించు సౌఖ్యముల వంటి వాటి ఎడల అనురక్తుడు కాకుండెను. ఏలనన బ్రహ్మలోకము లభించు సౌఖ్యము కూడా అశాశ్వతము మరియు భ్రాంతిమయము అయి ఉన్నది. జీవుడు సహజముగా నిత్యుడు కనుక నిత్యమైన భగవద్ధామమునందే అతడు నిత్యానందమును పొందగలడు. అచ్చట నుండి జన్మ మృత్యు జరావ్యాధులు కలిగిన ఈ జగమునకు ఎవరును తిరిగి రారు. అచ్చట నుండి జన్మ మృత్యు జరావ్యాధులు కలిగిన ఈ జగమునకు ఎవరును తిరిగి రారు అనగా నిత్య జీవనమును కలిగింపలేని ఏ సౌఖ్యమైనను లేదా భౌతికానందమైనను నిత్యుడైన జీవునకు భ్రాంతిమయమైనట్టిదే. ఈ సత్యము నెరిగిన వాడే నిజమైన జ్ఞానవంతుడు. అటువంటి జ్ఞానవంతుడు బ్రహ్మసుఖముగా తెలియబడు వాంఛిత లక్ష్యమును సాధించుటకై ఎంతటి భౌతిక సౌఖ్యమునైను త్యాగము చేయగలడు. నిజముగా జ్ఞాన సంపన్నులైన వారు అట్టి ఆనందపు క్షుధార్తులయ్యుండు. ఆకలిగొన్నవాడు అన్నము మినహా ఎన్ని సౌఖ్యములను అందించినను ఏమాత్రము ఆనందమును పొందని రీతి నిత్యముగు పూర్ణానంద క్షుధార్తుడైన వాడు ఎన్ని భౌతిక సౌఖ్యములు నసిగినను సంతుష్టిని చెందడు. కనుకనే ఈ శ్లోకమునందు తెలుపబడిన విషయము ధర్మరాజునకు గాని అతని సోదరులకు లేదా జనని అయిన కుంతీదేవికి గాని అన్వయించదు. అది కేవలం ధృతరాష్ట్రుని వంటి వారినే నిర్దేశింపబడి ఉన్నది. అతని కొరకై ఉపదేశము కావించుట కొరకే విదుడు ప్రత్యేకముగా అర్థించి ఉండెను. శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమస్తే. సారస్వతీదేవి గౌరవానికి చరణ విశేషణ్య వారి పాశ్చాత్య దేశాలని శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇక్కడ ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే భౌతిక సంసారంలో ఎక్కువ మంది గృహస్థులే మనకు కనపడతారు. బ్రహ్మచారి జీవనంలోనో లేదా సన్యాసులుగానో చాలా తక్కువ మంది కనపడతారు. ఇక్కడ ఆ గృహంలో ఉండి మనం ఏం చేస్తున్నాం అనే చెప్తున్నారు. గృహంలో ఉండే గృహ కలాపములందు విపరీతంగా ఆసక్తి కలవారై ఎవరైతే వాటిని గృహంలో ఉన్న భార్యని సంతానాన్ని మనకున్న ధనాన్ని వీటిని అంటిపెట్టుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏం కబళించేస్తుంది? సమయం. సమయం అనేది మనల్ని క్షణక్షణం కూడా చంపేస్తూ ఉంది. నిజానికి చెప్పాలంటే సమయం ద్వారా మనం మింగేయబడుతున్నాం, అంటే మన యొక్క జీవనం అనేది తీసేసుకోబడుతుంది సమయం ద్వారా. కానీ మనం అది గుర్తించాం. ముఖ్యంగా ఎప్పుడైతే గృహంలో ఉంటామో భార్య బిడ్డలతోటి మనం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా ఏమనుకుంటారు, ఎవరైతే కొంత ధనం సంపాదించి సదుపాయాలు సంపాదించిన వ్యక్తి ఈ విధంగా అనుకుంటారు. ప్రభుపదంలో రాసిన నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను, నా దగ్గర ధనం ఉంది, నాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ ఏమన్నారు, భిక్షగాని వంటి సన్యాసులు భగవాన్పై ఆధారపడి ఉన్నను, నన్నే భిక్ష నర్దింతురు కనుక నేనే భగవాన్ కంటే ఘనుడిని అని అనుకుంటారంట. వాళ్ళు భగవంతుడి మీద ఆధారపడినా వాళ్ళు మళ్ళీ ధనం కోసం మళ్ళీ నా దగ్గరికి రావాలి. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతుంటారు ఏ విధంగా జన్మాష్టమికో ఇంకొకటో మనం చూస్తుంటాం సంఘంలో. వాళ్ళు భగవంతుడంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళకి భగవంతుడంటే గౌరవం ఉంటుంది. కానీ భగవంతుడంటే గౌరవం ఉన్నా వాళ్ళు కూడా నేను గొప్పవాడిని అని అనుకుంటారు. నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి, నేను భగవంతుడి ఇస్తే ఇవంతా వచ్చింది కాబట్టి భగవంతుడు ఖర్చు పెట్టాలి అనే విధంగా చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఏమనుకుంటారు, ఇది నేను కష్టపడి సంపాదించాను, నేను కష్టపడ్డాను కనుక భగవంతుడు నాకు ఇది ఇవ్వాలి దాని ఫలితాన్ని, కాబట్టి ఇచ్చాడు కాబట్టి నేను గొప్పవాడిని, నేను ఎవరినైనా అవసరం ఉన్న వ్యక్తులకి నేను ఇస్తాను కాబట్టి నేనే గొప్పవాడిని, నేను ఘనుడిని ఎవరైతే సన్యాసులు ఉంటారో భక్తులు వీళ్ళందరూ అందరూ కూడా మళ్లీ తిరిగి నా దగ్గరకు రావాల్సిందే, కాబట్టి నేను గొప్పవాడిని అనే భావనలో ఉంటాను. ఆ విధంగా గొప్పవాడిని అని విర్రవీగుతూ వాళ్ళకి తెలియదు అనమాట, ఏంటి సమయం అనేది మింగేస్తూ ఉంది, వాళ్ళని మృత్యుకు దగ్గరికి తీసుకెళ్తుంది అనేది ఎప్పుడు మర్చిపోతారు వాళ్ళు. నేను శాశ్వతుడిని, నేను ఇక్కడే ఉంటాను, ఇది నా ఇల్లు, నా సంపద అని ఎప్పుడు దాంట్లోనే వాళ్ళ యొక్క మనసు లగ్నమై ఉంటుంది. కానీ నిజమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, జన్మ మృత్యు జరా వ్యాధి అనే వాటిని మర్చిపోతారు అనమాట. ఇంకా అసలు మనిషి జీవితం ఉంది ఎందుకని, ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడడానికి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, మనకి 84 లక్షల జీవరాశుల్లో తిరిగి మరణిస్తూ మళ్లీ జన్మిస్తూ మరణిస్తూ ఉన్నా కూడా దాని సంగతి మర్చిపోయి ఇప్పుడు తాత్కాలికమైన భౌతికమైన సుఖాల గురించే ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఇంకా చెప్తున్నారు ఏంటని, భ్రమ అంటే ఏమని చెప్తున్నారంటే, ఎటువంటి సుఖమైనా కూడా చివరికి ఎటువంటి సుఖం భౌతిక సుఖం కూడా భ్రమే. ఇక్కడ భ్రమ అంటే ఏం చెప్తున్నారు, ఏదైతే తనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదో అటువంటి కార్యక్రమంలో నిమగ్నం అవ్వడం, అది ఏదైనా కావచ్చు, భౌతిక సుఖాన్ని అందించేది కూడా శాశ్వతం కాదు భౌతిక సుఖం, అదంతా కూడా భ్రమ అని చెప్తున్నారు. ఏదైతే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదో జీవుడికి, అటువంటి కార్యక్రమం కాకుండా ఇంక ఎందులో నిమగ్నమై ఉన్నా కూడా అదంతా కూడా భ్రమలో నిమగ్నమై ఉన్నాడు ఆ జీవుడు అని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏదైతే ఇప్పుడు గృహం భార్య సంతానం ఇది భ్రమే, అది 100కి 100% కూడా భ్రమే. అంటే ఎప్పుడు భ్రమ, వాళ్లే నాకు సుఖం ఇస్తారు, వాళ్లే నన్ను కాపాడతారు, వాళ్ల వల్లనే నేను ఆనందంగా ఉండగలను అనుకుంటే. అలా కాకుండా ఇవన్నీ కూడా భగవంతుడు నా యొక్క కర్మానుసారంగా నాకు ఇప్పుడు ప్రాప్తించినాయి, కానీ నేను వీళ్లతో శాశ్వత సంబంధాన్ని కలిగి లేను, వీళ్లతో శాశ్వత సంబంధం లేదు నాకు, నాతో నా యొక్క శాశ్వత సంబంధం కృష్ణుడితోటి అని తెలుసుకుని వాటన్నింటినీ కూడా కృష్ణుడి యొక్క సేవలో, అంటే భార్య సంతానం ధనం కృష్ణు యొక్క సేవలో ఉపయోగిస్తే ఎవరు ఉంటారో అప్పుడు అది భ్రమ కాదు, లేదంటే అది భ్రమే అవుతుంది. కాబట్టి ఇప్పుడు భౌతిక సంసారంలో ఎక్కువ మంది జీవులందరూ కూడా ఈ భ్రమలోనే ఉంటారు. మనం ఎంత చెప్పినా ఎన్నిసార్లు విన్నా కూడా మళ్లీ అదే భ్రమలోకి వెళ్తూ ఉంటారు. ఎందుకని నిన్న మనం చెప్పుకున్నాం, అదే భ్రమకు గురి అవుతూ ఉంటారు. ఎందుకని గురి అవుతూ ఉంటారు, వాళ్ళకి ఇదంతా కూడా అనిత్యమైనది అనేది ఎప్పుడు గుర్తు ఉండదు అనమాట. దాన్ని ఇదంతా అనిత్యం తాత్కాలికం అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోరు, మనసులో దాన్ని స్మరించరు. స్మర నిత్యం అనిత్యత అని చెప్పుకున్నాను నేను శ్లోకంలో, చాణిక్యుడు చెప్తున్నాడు. ఇదంతా కూడా అనిత్యం అనేది ఎప్పుడు గుర్తుంచుకోరు, ఇదే శాశ్వతం అనుకుంటారు. అందుకనే మనకి భక్తి చేయాలన్నా భగవంతుడి నామం చేయాలన్నా వాళ్ళకి ఉత్సాహం ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మనసులో ఇదే నాకు ఆనందాన్ని ఇచ్చేది, ఏదైతే నాకు ఇప్పుడున్న పరిస్థితి ఉందో, సదుపాయాలు ఉన్నాయో, భార్య సంతానం ఉందో, నా ధనం, ఇదంతా నన్ను కాపాడుతుంది, దీనివల్లనే నాకు సుఖం అనేదే మళ్ళీ గుర్తుకొస్తుంది. అందువల్లనే మనం చూడొచ్చు చివరికి ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్న గృహస్థుల్లో కూడాను, నిజానికి గృహస్థ అనే దానికి ఒక గృహస్థ అంటే గృహంలో ఉంటూ గృహస్థ ఆశ్రమం, ఇవన్నీ ఆశ్రమాలు. ఏమిటి, బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, సన్యాసాశ్రమం. ఆశ్రమం అంటే భగవంతుడి వైపుగా మనం ప్రయాణం చేయడానికి ఉన్న స్థలం అని అర్థం. భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉన్నవి ఇవన్నీ కూడా ఆశ్రమాలు. అంటే భగవంతుడి యొక్క ప్రేమని మనకి ఇవ్వడానికి అందులో మనం సాధన చేయొచ్చు అనమాట. ఒక్కొక్క ఆశ్రమంలో బ్రహ్మచారి ఆశ్రమం, దాంట్లో మనం జ్ఞానం అంతా తెలుసుకుంటాం గురువు ద్వారా, తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాం. ఎవరైతే బ్రహ్మచారిగా పూర్తిగా ఉండలేరో జీవితంలో, జీవితం చివరి వరకు, వాళ్ళు మాత్రమే గృహస్థాశ్రమం. అంతేగాని బ్రహ్మచారి గృహస్థ చాలా మంది చెప్తుంటారు అన్ని ఉన్నాయి కదండి అందరూ అన్ని అనుభవించాలి, లేదంటే మీకు ఎలా తెలుస్తుందని. కాదు, శాస్త్రం అలా చెప్పడం లేదు. ఎవరైతే బ్రహ్మచారిగా ఉండలేరో వాళ్ళు మాత్రమే గురువు యొక్క అనుమతి తీసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తారు. అలాని గృహస్థాశ్రమం పూర్తిగా విచ్చలవిడి ఇంద్రియ భోగం కోసం లేదు. గృహస్థ అంటే ఎప్పుడైతే ఆ ఆశ్రమంలో ఉండి భగవంతుడి యొక్క, భగవంతుని అర్చన, భగవంతుడి జ్ఞానం తెలుసుకోవడం, భగవంతుడి గురించి భక్తులకు సేవ చేయడం అది జరుగుతుందో అప్పుడే అది గృహస్థాశ్రమం. లేదంటే వాళ్ళు కేవలం ఇంద్రియ భోగం కోసమే ఉన్నట్లయితే వాళ్ళని ఏమంటారంటే, ఏమంటారు వాళ్ళని, గృహమేది, గృహమేది అంటారు. సో మరి తర్వాత ఆశ్రమం వానప్రస్థ, దేనికి సన్యాసం తీసుకోవడానికి సిద్ధం అవ్వడం అనమాట వానప్రస్థ ఆశ్రమం. అప్పుడు కూడా భార్యతో ఎటువంటి సంబంధం, అంటే కేవలం భార్య ఒక సేవకురాలుగా మాత్రమే ఉంటుంది కానీ ఇంక ఎటువంటి శారీరక సంబంధం అనేది ఉండదు. కేవలం స్త్రీతో శారీరక సంబంధం అనేది సంతానం కోసం మాత్రం, మిగతా ఎటువంటి, నిజానికి చెప్పాలంటే శాస్త్రం ప్రకారం ఎవరైతే అంటే సంస్కృతి కలిగిన వ్యక్తులు అసలు ఇంకొక వ్యక్తిని ఎప్పుడు కూడా తాకరు అవసరం లేకుండా, కనీసం తాకను కూడా తాకరు అనమాట భార్య అయినప్పటికీ కూడా సంస్కృతి కలిగిన వ్యక్తులు. కానీ కలియుగంలో అందరూ కూడా శూద్రులే, ఎప్పుడు కూడా భార్యని భార్య చుట్టూ తిరగడం, ఇంద్రియ భోగం కోసం పరితపిస్తూ ఉండడం, ఆఖరికి ఎలా అంటే ఎంత పరిస్థితి అంటే ఆఖరికి వాళ్ళకి మనవళ్ళు ఉన్నా కూడా ఇంకా వీళ్ళకి భౌతిక వాంఛ అంటే ఇంద్రియ భోగం వాంఛ తీరదనమాట. పుత్రులు మళ్ళీ మనవళ్ళు ఉన్నా కూడా ఇంకా ఇంద్రియ భోగం. అందువల్లనే అటువంటి వాళ్ళు ఎవరైతే ఇంద్రియ భోగంలో ఎప్పుడు ఇంద్రియ భోగం గురించే ఆలోచిస్తుంటారో వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అర్థం కాదు. వాళ్ళకి వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకోవడానికి రాలేరనమాట. అంటే ఎప్పుడు కూడా ఇంద్రియ భోగం గురించి ఆలోచించేవాళ్ళు, అంటే ఆహారం కావచ్చు, తినడం, ఆహారం, నిద్ర, భయం, మైథునం, దీని గురించి ఆలోచించేవాళ్ళు. కాబట్టి వానప్రస్థం, తర్వాత సన్యాసం. సన్యాసం అంటే పూర్తిగా కూడా ఈ భౌతిక సంసారంతో ఎటువంటి సంబంధం లేకుండా పూర్తిగా కృష్ణుడికి శరణాగతుడు అవ్వడం అనమాట, ఇంకా ఎటువంటి సంబంధం లేకుండా. అలాని కేవలం సన్యాసులే పూర్తి సంబంధం కలిగి ఉండాలి, మిగతా అందరు సంబంధం కలిగి ఉండకూడదని కాదు. అదంతా ఏంటంటే ఒక ఆశ్రమం అనమాట, అదొక ఆశ్రమం, దాంట్లో సదుపాయాలు ఉంటాయి పూర్తిగా శరణాగతి. కానీ మనకు చూసినట్లయితే బ్రహ్మచారికి గృహస్థుడికి కొన్ని భౌతిక సంసారంలో కొన్ని బాధ్యతలు అనేవి ఉంటుంటాయి కదా, ముఖ్యంగా గృహస్థులకి. వాళ్ళకి సంతానం ఉంటే వాళ్ళకి వివాహం చేయాలి, కానీ సన్యాసికి ఇవన్నీ ఉండవు. సంతానం యొక్క వివాహం ఇంకొకటో 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 బాధ్యతలు లేవు. కాబట్టి మనం చూడొచ్చు ఏంటి, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్న గృహస్థులైనా కూడా వాళ్ళు కూడా అనేక విధాలుగా ఎందుకు అంటే ఎందుకు భక్తిలో ముందరకెళ్ళలేరు, చాలా మంది అడుగుతుంటారు ఎందుకు మేము ఇంకా నామం బాగా చేయాలి. కేవలం కారణం ఏంటంటే ఒకటే కారణం ఏంటి, భార్య పట్ల, సంతానం పట్ల, వాళ్ళకున్న ధనం పట్ల వాళ్ళు ఎప్పుడు ఆసక్తితోనే ఉన్నారనమాట భక్తులైనప్పటికీ కూడా. దాని పట్ల ఆసక్తి ఎక్కువ ఉంది కృష్ణుడి పట్ల ఆసక్తి కంటే, కాబట్టి వాళ్ళు భక్తిలో ముందుకెళ్ళలేరు. కాబట్టి కృష్ణుడి పట్ల ఆసక్తి పెంచుకోవాలంటే ఏవైతే మనకున్నాయో ఇవన్నీ కూడా కృష్ణుడు ఇచ్చినవి, అంతేగాని నేను నా స్వశక్తితోటి నా సొంత తెలివితేటలతోటి సంపాదించినవి కాదు. ఉండొచ్చు తెలివితేటలు, కానీ ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత శక్తి ఉన్నా అదంతా కూడా పనిచేయాలంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం లేనిదే ఏవి పనిచేయవు. కాబట్టి అది తెలుసుకొని, కేవలం అది తెలుసుకుంటే సరిపోదు, ఇదంతా కృష్ణుడు ఇచ్చిందే కాబట్టి నేను వాడుకుంటాను అన్నా కూడా మళ్ళీ భౌతిక సంసారంలో చిక్కుకుపోతాం. కృష్ణుడు ఇచ్చినవే కానీ ఏం చేయాలి, మరి కృష్ణుడి కోసం ఉపయోగించాలి, భక్తుల కోసం ఉపయోగించాలి. మరి మనం ఎంత ఉపయోగిస్తున్నాం, ఎవరికి వాళ్ళకి తెలుసు మనం ఎంత ఉపయోగిస్తున్నాం అనేది. అదే కారణం అనమాట ఈ భౌతిక సంసారానికి మనం బంది అంటే బద్ధులమై ఉండడానికి కారణమే ఇది. ఏంటి, మనకున్న ధనం, మనకున్న బంధువులు మిత్రులు అందరూ కూడా మన ఆనందం కోసం, అందరినీ మన ఆనందం కోసం ఉపయోగించుకుంటాం, లేదా మన కుటుంబ ఆనందం కోసం. ఎప్పుడైతే ఈ విధంగా ఉపయోగిస్తామో పూర్తిగా బద్ధులమైపోయి బంధింపబడతాం అనమాట భౌతిక సంసారానికి. ఎందుకని ఇదంతా దేని, ఇదంతా ఏ ఆలోచనతో జరుగుతుంది, నేను ఈ శరీరాన్ని అనే ఆలోచనతోనే జరుగుతుంది, ఇదంతా నేను ఈ శరీరాన్ని అనే ఆలోచనతో జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, కాలాన్ని వృధా చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు కూడా ప్రభుపాదులు వారు రాశారు ఏమని, కష్టంతో కూడబెట్టిన వేలాది బంగారు నాణ్యములు కుమ్మరించినను అది సాధ్యం కాదు. ఏది సాధ్యం కాదు, మనం గడిచిన క్షణాన్ని తీసుకురావడం కొన్ని వేలాది నాణ్యాలు ఇచ్చినా కూడా సాధ్యం కాదు. చాణక్యుడు చెప్తున్నాడు ఏంటి, ఆయుష క్షణం ఏకోపి, ఆయుష క్షణమే, ఆయుష అంటే సమయం, క్షణం ఒక క్షణం, ఏకోపి స్వర్ణ కోటి అంటే స్వర్ణ బంగారం, కోటి స్వర్ణ కోటి నా లభ్యతే, కొన్ని కోటి బంగారు నాణ్యాలు ఇచ్చినా కూడా నా లభ్యతే, లభించదు తిరిగి ఏదైతే గడిచిపోయిన క్షణం. కానీ మనం ఏ విధంగా గడుపుతున్నాం మన యొక్క సమయాన్ని, అనేకమైన భౌతికమైన ఇంద్రియ వాంఛలు, అంటే ఇంద్రియ భోగం, ఇంద్రియ భోగం కోసం ధనం సంపాదించడంలో, భౌతిక జ్ఞానం సంపాదించడంలో. ఈ రోజుల్లో భౌతిక జ్ఞానమే మిన్నన్నమాట. భౌతిక జ్ఞానం ఉంటే వాడు చాలా తెలివైన వాడుగా పరిగణించబడుతున్నాడు. కానీ వైదిక సంస్కృతిలో నిజంగా తెలివైన వాడు ఎవరంటే, ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో వాడే అందరికంటే తెలివైన వాడు. కానీ ఈ రోజుల్లో ఇంజనీరో డాక్టరో అయితే తెలివైన వాడు అనుకుంటున్నాం. అది మూర్ఖత్వం, మూర్ఖులు అనుకుంటారు అలాగ వీళ్ళు తెలివైన వాళ్ళని. అదంతా కూడా సూదులు చేసే పని. చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే, పూర్వం సూదులు అందరూ ఏం చేస్తారు, సూదులు అంటేనే ఒక యజమాని కింద పనిచేసేవాడు. ఇప్పుడు డాక్టరు లేదా, ఇప్పుడు డాక్టర్ ఉంది, పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతున్నారు, ఆ హాస్పిటల్లో ఇతను కూడా ఒక సేవకుడే, ఇతనికి కూడా నెల నెల జీతం వస్తుంది. అదేవిధంగా ఇంజనీర్ ఒక కంపెనీలో పనిచేస్తాడు, అతనికి కూడా నెలకి జీతం వస్తుంది. కాబట్టి ఎలా బతుకుతున్నాం, శూద్రుల్లాగా బతుకుతున్నాం. ఆ విధంగా శూద్రుల్లాగా బతుకుతూ కూడా వాళ్ళని ఏమనుకుంటున్నాం, చాలా తెలివైన వాళ్ళుగా పరిగణిస్తున్నాం. కానీ ఇక్కడ కృష్ణు ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణుడు కూడా చెప్తున్నాడు భగవద్గీతలో, నేను చెప్తున్నాం, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, తెలివైన వాడు నాకు శరణాగతి పొందుతాడని చెప్తున్నారు. జ్ఞానవాన్ అంటే ఎవరు జ్ఞానవంతుడు, నిజమైన జ్ఞానవంతుడు? ఇదంతా కూడా ఏదైతే ఇంద్రియ భోగం, ఈ శరీరం, ఇంకా సంతానం, భార్య, ధనం, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. నేను శాశ్వతుడిని, ఎవరు, నేను ఆత్మని. ఇంకా నా యొక్క అసలైన ఆనందం ఎక్కడుంది, నిజమైన సుఖం, నిజమైన శాంతి జీవుడికి ఎక్కడంటే కృష్ణు యొక్క సేవలో. జ్ఞానవంతుడంటే ఎవరు, ఎవరైతే ఇవన్నీ కూడా తాత్కాలికం అని తెలుసుకుంటాడో, తెలుసుకుని నేను కృష్ణు యొక్క శాశ్వతమైన సేవకుణ్ణి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే జ్ఞానవంతులు. అంతేగాని ఏదో ఇంజనీర్ డాక్టర్ లాయరో లేదా పెద్ద పెద్దగా ప్రసంగం ఇవ్వగలిగే వ్యక్తో, జనంలో ఒక నాయకుడు అవ్వగలిగే వ్యక్తో కాదు. అందుకే పూర్వకాలంలో కూడా ఎవరిని ఎక్కువ గౌరవించేవాళ్ళు, సాధువుల్ని గౌరవించేవాళ్ళు. ఎప్పుడు కూడా రాజు కూడా సాధువు వస్తే లేచి నిలబడి అతన్ని ఆహ్వానించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఇంకా వాళ్ళని ప్రశ్నించేవాళ్ళు, అడిగేవాళ్ళు ఏం చేయాలి రాజ్యంలో జనాన్ని ఉద్ధరించడం కోసం ఏం చేయాలని. రాజులు కూడా ఎప్పుడు కూడా వాళ్ళని సంప్రదిస్తూ ఉండేవాళ్ళు. కానీ మనం ఈ రోజుల్లో ఏమనుకుంటున్నాం, ఎవరైతే శూద్రులుగా, పెద్ద శూద్రులు ఉంటారో వాళ్ళని తెలివైన వాళ్ళుగా మనం పరిగణిస్తున్నాం. మనం కూడా ఇంకా అలా అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం, అసలైన జ్ఞానాన్ని వదిలిపెట్టి. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చెప్పాలి. చూస్తే మనం ఈలన బ్రహ్మలోకమును లభించు సౌఖ్యము కూడా అశాశ్వతము మరియు భ్రాంతిమయమునై ఉన్నది. బ్రహ్మలోకంలో లభించే సౌఖ్యం ఏదైతే, బ్రహ్మలోకం ఈ భౌతిక సంసారంలో అన్నింటికంటే ఉన్నతమైన లోకం అన్నమాట. భౌతిక సంసారంలో అన్నింటికంటే ఊర్ధ్వం పైన ఉన్నది, చివరిలో చాలా ఎక్కువ, అంటే చాలా తక్కువ అక్కడ భౌతికమైన అంటే క్లేశాలు అనేవి ఉంటాయి. అక్కడ చాలా తక్కువగా ఉంటాయి, అసలు దాదాపుగా ఉండవు. బ్రహ్మ ఉంటాడు అక్కడ. అక్కడ కూడా ఆ సుఖం ఏదైతే ఉందో బ్రహ్మలోకంలో ఉన్నా, అది కూడా తాత్కాలికమే అని చెప్తున్నారు. మరి ఇంక భూమిలో మనం భూమి మీద ఉండి మనం పొందే సుఖం గురించి మనం ఇంకా ఆలోచించవచ్చు. చాలా తుచ్ఛమైంది బ్రహ్మలోకంతో పోలిస్తే భూమి మీద వచ్చే సుఖం ఏదైతే ఉందో. ఇక్కడ ఏమని చెప్తున్నారు, అటువంటి బ్రహ్మలోకంలో ఉన్న సుఖం కూడా అశాశ్వతమైంది, శాశ్వతమైంది కాదు. తెలివైన వాడు దాన్ని కూడా ఆశించడు. కానీ చాలా మంది ఏమనుకుంటారు, మనం పుణ్యం చేస్తే స్వర్గం వెళ్ళొచ్చు బాగుంటుందని. వాడు తెలివైన వాడు కాదు, మూర్ఖుడే. శాస్త్రం దృష్టిలో, ముఖ్యంగా శ్రీమద్ భాగవతం దృష్టిలో, ఎవరైతే కృష్ణుడి యొక్క అనన్యమైన భక్తిని తప్ప ఇంకేదైనా కోరుకుంటారో వాళ్ళందరూ కూడా మూర్ఖులేనమాట. వాళ్ళందరూ కూడా తెలివైన వాళ్ళు కాదు. కృష్ణుడు భగవద్గీతలో అని చెప్తున్నాడు, నిజంగా తెలివైన వాళ్ళు నన్ను శరణాగతి పొందుతారు. మిగతా వాళ్ళందరూ నిజంగా పూర్తి తెలివితేటలు వాళ్ళ రాలేదన్నమాట. ఇంకా అది ఇక్కడ చెప్తుంది. ఇంకా అసలైన వాళ్ళు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎవరైతే నిజమైన జ్ఞాన సంపన్నులైన వారు, అట్టి ఆనందపు క్షుధార్తులై ఉందరు. ఎటువంటి ఆనంద క్షుధార్తులై? బ్రహ్మసుఖం. బ్రహ్మసుఖం అంటే ఆత్మ ద్వారా పొందే సుఖాన్ని గురించి ఎదురు చూస్తుంటారు, గాని వాళ్ళు భౌతిక ఇంద్రియ సుఖాన్ని ఎప్పుడు కూడా ఆశించరని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా కూడా విదురుడు ఎవరికి చెప్తున్నాడు, ఎవరి కోసం చెప్తున్నారు? ధర్మరాజు. ఎవరి కోసం చెప్తున్నారు విదురుడు? ధర్మరాజు కోసం, లేదా పాండవుల ఐదుగురిలో ఎవరి కోసం, లేదా తల్లి కుంతిదేవి కోసం? చెప్పడం లేదు ఇవన్నీ. ఇవన్నీ కూడా ధృతరాష్ట్రుడి కోసం చెప్తున్నాడు. ఎందుకని, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కృష్ణుని యొక్క సేవలోనే ఉన్నారు. ముకుందుడి సేవలో యుద్ధం చేశారు, తర్వాత ఎప్పుడు కూడా కృష్ణునే స్మరిస్తూ ఉన్నారు. వీళ్ళకి జ్ఞానం తెలుసు, వీళ్ళు ఏం చేయాలో సమయం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. మరి ఎవరి కోసం చెప్తున్నారు? ధృతరాష్ట్రుడి కోసం చెప్తున్నారు అన్నమాట ఇది. కాబట్టి ఇదంతా అందుకే చెప్తున్నా, అది కేవలం ధృతరాష్ట్రుని వంటి వారికే నిర్దేశింపబడి ఉన్నది. అతని కొరకై ఉపదేశము కావించడం కొరకే విదురుడు ప్రత్యేకంగా అర్థించింది. ముఖ్యంగా విదురుడు వచ్చిందే ధృతరాష్ట్రుడికి ఈ జ్ఞానాన్ని ఇవ్వడం కోసం. కాబట్టి ఇది కేవలం ధృతరాష్ట్రుడికే కాదు, అందరూ ఎవరైతే ఈ గృహస్థాశ్రమంలో ఉన్నామని అనుకుంటున్నారో, లేదా గృహస్థాశ్రమంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో, ఇప్పటికే ఉన్నవాళ్లు, ఎవరైతే ఈ జ్ఞానం లేని వాళ్లు, ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. అందరికీ ఇది, సాధారణమైన జనులు అందరికీ కూడా వర్తించేది అన్నమాట ఇది. కాబట్టి మన యొక్క విలువైన సమయం, ధనం, మన యొక్క బంధువులు, మిత్రులు, భార్య, సంతానం, ఇవన్నీ కూడా కృష్ణుడు ఇస్తే వచ్చినాయే, కృష్ణుడి కోసం ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. కాబట్టి వాటిని మన యొక్క ఇంద్రియ భోగం కోసం వాడుకుంటే మనం ఆసక్తులు అవుతాం, భౌతిక సంసారానికి బంధించబడతాం. కాబట్టి సమయాన్ని ఎప్పుడు కూడా ముఖ్యంగా వృధా చేయకూడదు. చాలా విలువైంది అనమాట మనిషి జన్మ, చాలా చాలా విలువైంది. 84 లక్షల జీవరాశుల్లో 4 లక్షలు మనుషులు, 4 లక్షల రకాలు. అందులో మళ్ళీ తెలివి కలిగి భగవంతుడు కృష్ణుని తెలుసుకోగలిగేది చాలా చాలా అరుదు, అందరూ తెలుసుకోలేదు. కాబట్టి అటువంటి విలువైన జీవితాన్ని వృధా చేసుకోకూడదు. సాధ్యమైతే ముఖ్యంగా ఇక్కడ ఏంటి, గృహస్థాశ్రమంలో అనేకమైన సమస్యలు ఉంటాయి. సాధ్యమైనట్లయితే కలియుగంలో బ్రహ్మచారిగా ఉండడం చాలా ఉత్తమం మనకు, అంటే ఉండగలిగినట్లయితే ఆ శక్తి ఉంటే. నిజానికి చెప్పాలంటే అలా ఉండడం కూడా చైతన్య మహాప్రభు మన యొక్క ఆచార్యులు గురు పరంపర యొక్క కృప ద్వారా చాలా సులభం ఉండడం. కేవలం మనం నిర్ణయించుకోవాలి, కృతనిశ్చయంతో ఉండాలి, ఎలా అయినా నేను కృష్ణుని చేరుకోవాలి, కృష్ణుని యొక్క ప్రేమని పొందాలి ఈ జన్మలో, అప్పుడు సులభం. వాళ్ళ ఆచార్యులు, కృష్ణుడు అందరూ కూడా కృప ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు చైతన్య మహాప్రభు, కానీ మనం తీసుకోవడానికి సిద్ధంగా లేము. మరి ఎవరైతే దాన్ని తీసుకుంటారో వాళ్ళు కృష్ణుని ప్రేమని పొందగలరు. వాళ్ళు ఈ భౌతిక ఈ జంజాటంలో చిక్కుకూరు అన్నమాట. వాళ్ళు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని చక్కగా ఉపయోగించుకోగలరు. అలా అని గృహస్థులు ఎవరైతే ఇప్పటికే గృహస్థులై ఉన్నారో వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళను, లేదా ఎందుకు ఉపయోగం లేదని కాదు, వాళ్ళు కూడా ఏం చేయాలి, దీని నుంచి బయటపడడానికి వాటి పట్ల ఆసక్తి లేకుండా అవన్నీ కూడా కృష్ణుని యొక్క సేవలో ఉపయోగించాలి. కాబట్టి అన్ని ఆశ్రమాలు ఉన్నాయి కృష్ణుని యొక్క సేవని చేయడం కోసమే, సేవని, సేవ భావాన్ని పెంపొందించుకోవడం కోసం, కృష్ణుని యొక్క ప్రేమని పొందడం కోసం ఉన్నాయి, అంతేగాని ఇంకేదో కాదు. గృహస్థాశ్రమం అంటే ఇంద్రియ భోగం, మనం చక్కగా ఉండొచ్చు, సుఖాలు అనుభవించవచ్చు కాదు. హరే కృష్ణ. ఇక్కడ సేవ, కృష్ణు యొక్క సేవ ఒకటే సేవ తప్ప మిగతా కార్యక్రమాలు అంటే, మిగతా అంటూ ఏం ఉండవు, మిగతా అంటూ ఏం ఉండవు. నిజానికి శుద్ధ భక్తుడి జీవితంలో అన్ని కృష్ణుని యొక్క సేవగానే చూస్తాడు. ఎందుకని, ఏదైతే కృష్ణుని యొక్క సేవకు అనుకూలమో అవి మాత్రమే చేస్తాడు అతను. ఏది మందిరంలో చేసేవి కృష్ణుని సేవే, ఇంకా అదే కృష్ణుని సేవ. కృష్ణుని సేవ అంటే కేవలం కృష్ణుని సేవని కాదు, భక్తులకు కూడా సేవ చేయాలి, అది కూడా కృష్ణునికి సేవ కిందే వస్తుంది. భక్తులకి సేవ చేయడం, వైష్ణవులకి కృష్ణుడికి, అదంతా కూడా కృష్ణుడి సేవ. ఇంకా గృహస్థుడు తన యొక్క అంతా గృహస్థుడు చేసే పని ఎప్పుడైతే పూర్తిగా కృష్ణుడికి తన యొక్క పూర్తిగా కృష్ణుడికి అంకితమై ఉంటాడో అప్పుడు అతను చేసేది ప్రతి ఒక్కటి కూడా భక్తి భక్తి కిందకే వస్తుంది. అలాగే అది కాదు, అది కాదు వైష్ణవ సేవ అంటే. వాళ్ళకి ఇక్కడికి వచ్చారు కాబట్టి మనకి కావాల్సినవి ఇస్తున్నాం అంతే, కానీ నిజానికి మన భక్తులకి సేవ చేయడం అంటే ఎవరైతే భగవంతుడికి అంకితమై ఉన్నారో వాళ్ళ జీవితం భగవంతుడికి అంకితం చేసి, భగవంతుడికి అంకితం చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం సేవ చేయడం అనేది వైష్ణవ సేవ. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మనం ఎందుకు వాళ్ళు సేవ చేస్తున్నాం అంటే వాళ్ళు కృష్ణుడి దగ్గరకు వచ్చారు, కృష్ణుడి యొక్క అతిథులు కాబట్టి, అంటే కృష్ణుడి యొక్క అతిథులుగా కృష్ణుడి కోసం వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మన కృష్ణుడి తరఫు నుండి మనం ఏర్పాటు చేస్తున్నాం. కృష్ణుడి కోసం చేసే సేవది ఎందుకు, వాళ్ళు కూడా కృష్ణ చైతన్యంలో రావడం కోసం చేస్తున్నారు. అంతేగాని వాళ్ళకి ఏదో కావలసిన సదుపాయాలు, ఆహారం లేకపోతే ఆహారం ఇవ్వడం, దుస్తులు లేకపోతే దుస్తులు ఇవ్వడం, అది కాదు మనం చేసేది. అది మళ్ళీ భౌతికం అయిపోతుంది, అది పుణ్యం కోసం చేసేది, ఇంకేదో ఇంకేదో అవుతుంది, అది కృష్ణుని సేవ కాదు. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్భాగవతం కి జై. శ్రీల ప్రభుపాద కి జై.